ప్రతి స్తోత్రాలు అవి ఎలా ఉంటాయంటే కృష్ణం వందే జగత్ గురు. కృష్ణుడు గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఋషులు కాను మహామహా పండితులు కాను కృష్ణుడికి రెండు డెసిగ్నేషన్స్ ఇచ్చారు. ఒకటి అవతారం, శ్రీ కృష్ణుడు అవతారం, అవతారం నుంచి. రెండో డెసిగ్నేషన్ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్, ఈనాడు మనం సమావేశం అవడానికి కారణం జగద్గురు. జగద్గురు తత్వం ఏంటా? జగద్గురు తత్వము ఎందుకు అలాంటి జగద్గురు తత్వం వచ్చింది అనే దాన్ని మనం కొంచెం అర్థం చేసుకుంటే, అసలు గ్లావెట్కి సీక్రెట్ డాక్టర్ ఎందుకు రాసింది, సీక్రెట్ డాక్టర్ యొక్క అవసరము అంత ఇప్పుడు ఏమొచ్చి పడిందని దొరుకుని మనం అందరూ కూర్చొని మాట్లాడుకుందామని నేను మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నానో అర్థమవుతుంది. కావాలనే ఆ మాట వాడాను, నేను ప్రాధేయపడుతున్నాను అన్నది లిటరల్ గా నేను కోరుకుంటున్నాను అదే మిమ్మల్ని. దయచేసి మీరు దాన్ని సీక్రెట్ డాక్టర్ ని బాగా మదించుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే నా కోరిక, అది చెప్పడానికి ఈ సమావేశం. భౌతికమైనటువంటి చరిత్ర, వైజ్ఞానిక పరమైనటువంటి డెవలప్మెంట్ పెద్ద మనం చర్చించుకోలేదు. సైన్స్ లో బాగా చదువుతున్నాం మనం, చూస్తూనే ఉన్నాం మనం. కానీ కాన్షియస్నెస్ యొక్క ఇవల్యూషన్ లో శ్రీకృష్ణుడు చేసినటువంటి చాలా గొప్ప విషయాలు మనం ఇంకా గుర్తించలేదేమో అనిపిస్తున్నాం చాలా చోట్ల. ఏంటి శ్రీకృష్ణుడు చేసినటువంటి చాలా గొప్ప విషయం? అస్త్ర విద్య అన్నది లేకుండా చేశాడు. మనం కాస్త మహాభారతాన్ని కనుక జాగ్రత్తగా తరిచి చదివితే కొంచెం, శ్రీకృష్ణుడి తర్వాత అస్త్ర విద్య లేదు, శస్త్ర విద్య మాత్రమే మిగిలిపోయింది. ఈనాడు సైన్స్ శస్త్ర విద్యలో ఆటమిక్ ఎనర్జీని కనిపెట్టి స్పీకి గడిపింది. ఇంకా శస్త్ర విద్యలో అంటే జడ పదార్థాన్ని ఉపయోగించి మారణ హోమం చేయగలిగటంలో ఆటమిక్ ఎనర్జీని మించిన శక్తి లేదు. కానీ అస్త్ర విద్యే కనుక ఉంటే ఈ ఆటమిక్ ఎనర్జీ ఎందుకు పనికిరాదు అని చెప్తారు శాస్త్రజ్ఞులు. సీక్రెట్ డాక్టర్ దాన్ని నిరూపిస్తుంది కూడా మనం తర్వాత క్లాసెస్ లో, అది ఎందుకంత పవర్ఫుల్ ఆలోచిద్దాం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు జగద్గురు అని ఎందుకు అంటున్నాం అంటే, మనం మహాభారత కాలంలో అస్త్ర విద్య చాలా బాగా ప్రాదుర్భావం చెందినప్పుడు అస్త్ర విద్య తెలిసిన వ్యక్తులందరినీ ఒక చోట తీసుకొచ్చి 18 రోజుల్లో పరిచయ పరిచయం. ప్రపంచాన్ని ఏం చేయలేదు అతను, చేతనత్వంలో అస్త్ర విద్య అనేది లేకుండా చేశాడు. అర్జునుడు అటు గురువు ఆశీర్వాదంతోనూ స్వయంగా తన ప్రదర్శనను కూడా అస్త్ర విద్యలో చాలా నిష్ణాతుడు. అటువంటి వ్యక్తే శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ఆ రాణుణ్ణి ద్వారక నుంచి హస్తినాపురానికి తీసుకెళ్తున్నప్పుడు మామూలు దొంగలు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేకపోయాడు. అస్త్ర విద్య ఎందుకు పనికిరాలేదు అంటే, అస్త్ర విద్యని శ్రీకృష్ణుడు ఏ కారణం వల్ల కీలితము చేశాడు అనే టెక్నికల్ వర్డ్ మనం ఉపయోగిస్తే, కీలితము చేశాడు అంటే అర్థం ఏంటంటే నోయింగ్ ఎవ్రీథింగ్ యూ కెనాట్ డూ ఇట్. అది నాకు చాలాసార్లు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ ముందు రాసి ఉంటుంది, వేగము పరిమితము చేయబడినది అని. పాపం వాడు ఎంత యాక్సిలరేటర్ నొక్కినా ఏం జరగదు అంతే, అది అక్కడికే ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఒకనొక విశిష్టమైనటువంటి కారణం వల్ల అస్త్ర విద్య అనేది భూమి మీద లేకుండా చేశాడు. కానీ అస్త్ర విద్య అన్నది ఒక అద్భుతమైనటువంటి సైన్స్, ఒక అద్భుతమైనటువంటి శాస్త్రము. శాస్త్రాన్ని నాశనం చేయటం ఎంతసేపు? మనం మన హిస్టరీలో ఎన్నోసార్లు చదువుతాం, అలెగ్జాండ్రియాలో ఎన్నో విలువైనటువంటి పుస్తకాలు ఉండేవిట. అలెగ్జాండర్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ పుస్తకాలన్నీ కాల్చిపారేట. ఈ క్రిస్టియన్ అండ్ ముస్లిం జహాదు జరుగుతున్నప్పుడు ఇరువురు కూడా ఒకరి రాజ్యాల మీద ఒకరి రాజ్యాల మీద పడినప్పుడు ఆ లైబ్రరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లైబ్రరీస్ లో ఉన్నవన్నీ తగలెట్టేశారు. తగలెట్టడం చాలా సింపుల్, తగలెట్టిన వాడిని గురువు అని ఎందుకంటాం మనం అనం. మరి శ్రీకృష్ణుడిని జగద్గురు అని ఎందుకంటున్నాం? ఒక పక్క అస్త్ర విద్యని నాశనం చేసేస్తూనే రెండో వైపు అర్హత ఉన్న వ్యక్తి ఎవడైనా ఉంటే వాడికి అస్త్ర విద్య ఎలా పలికించుకోవాలో తెలపటానికి భగవద్గీతను చెప్పాడు. మహాభారత యుద్ధం ముందు గురువు ఎప్పుడు కూడా స్పీడ్ లిమిట్ వేసే ముందు, మాక్సిమం స్పీడ్ ఎంతో చెప్తాడు కదా స్పీడోమీటర్లో, తర్వాత మనం లిమిట్ చేసేస్తాం 40కో 50కో స్పీడ్ చేసేస్తాం. అలాగే మహాభారతంలో మొత్తము మన భగవద్గీతలో అస్త్ర విద్యా రహస్యాలన్నీ పెట్టేశాడు. అందులో పెట్టేసిన తర్వాత ఇంకా చాలులేదు, నీ ఇష్టం వచ్చింది చేయి, నువ్వు అస్త్ర విద్యను వదిలేస్తావా వదలవా ఇదే స్థితి తధా గురువు అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు అంతా అర్థం చేసుకున్న వాడే. భగవద్గీతని యాంగిల్లో మనం ఇప్పుడు చదివి ఉంటాం, ఈ యాంగిల్లో చదవటానికి సీక్రెట్ డాక్టర్ ఉపయోగపడుతుంది. సీక్రెట్ డాక్టర్ చదివినప్పుడే భగవద్గీతని నేను ఈ దృష్టికోణంతో చదవగలిగాను, మిగతా దాంట్లో ఉన్నాయేమో నాకు తెలియదు. అంచేత శ్రీకృష్ణ నిర్యాణంలో అస్త్ర విద్యను కీలితం చేసేసిన తర్వాత పెద్ద ప్రోగ్రాం వచ్చి పడింది అర్జునుడు శ్రీకృష్ణుడికి, నేను వెళ్ళిపోతున్నాను, అస్త్ర విద్య తెలుసున్న మహామహులందరినీ చంపేశాను, లేకపోతే ఏదో కారణంలో పక్కన పంపించేశాను. మరి రాబోయే తరాలలో మళ్ళా అస్త్ర విద్యని చెప్పాలి అంటే భగవద్గీత ద్వారా నేను అస్త్ర విద్యను అందించినప్పటికీ దాన్ని చదివి అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా దొరుకుతారా? ఏం చేయాలి అన్న ప్రశ్నకి అతన్ని నిర్యాణం చెందుతున్నప్పుడు కేవలం ఇద్దరు వ్యక్తులే అతని దగ్గర ఉన్నాడు, ఒకడు మైత్రేయుడు అనేటటువంటి మహర్షి ఒకడు. దాని తర్వాత పరిస్థితుల ప్రోద్బలంతో మీరు పురాణాలు చదివినప్పుడు చాలా సమస్య రాస్తాడు ఉద్ధవుడు, అక్కడ చేరుకుంటాడు కానీ కావాలని చేరుకోడు. చాలా తమాషాగా శ్రీకృష్ణుడి యొక్క పద చిహ్నములను చూసుకుంటూ తల కిందకు వచ్చి వెళ్తూ శ్రీకృష్ణుడు ఎక్కడైతే శరీరాన్ని వదిలేదలుచుకున్నాడో అక్కడ చేరుకుంటాడు. ఈ వర్ణన రేపు మనకి సీక్రెట్ అర్చనలు ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. ఉద్ధవుడు ప్రవేశము శ్రీకృష్ణుడి దగ్గరికి ఏ విధంగా జరిగిందో చెప్తున్నాను ఈ సంఘటన. ఈ సంఘటనని మనం మళ్ళా ఇంకో యాంగిల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. సీక్రెట్ యాక్షన్లో ఉద్ధవుడు మహాభారత యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. ఉద్ధవుడు కూడా చాలా మహా రథి, అస్త్ర విద్యలో నిష్ణాతుడే, కానీ శ్రీకృష్ణుడికి బాగా నమ్మకం ఉద్ధవుడి మీద. నేను చెప్పాను నువ్వు వాడకు, అందువల్ల అతను వాడడు అంతే తెలిసినా కూడా. అలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మహాభారతంలో మళ్ళా కనిపిస్తాడు, ఏకలవ్యుడు. చాలా మిస్అండర్స్టెడ్ పీపుల్ ఏకలవ్యుడు ద్రోణాచార్యుని ఎంత భ్రష్ట పట్టించగలిగామో మనం, అంత భ్రష్ట పట్టించాం. అసలు జరిగిన కథ వేరు. కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే శ్రీకృష్ణుడి యొక్క ఈ జగద్గురు తత్వం, అంటే శ్రీకృష్ణుడి యొక్క జగద్గురు తత్వము అంటే అస్త్ర విద్యను పక్కకి పెట్టించి మళ్ళా అవసరమైనప్పుడు అస్త్ర విద్యను ప్రపంచానికి అందచేయగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వము. మీరు మహాభారతాన్ని కనుక జాగ్రత్తగా చూస్తే చాలా సహాయపడింది ద్రోణాచార్యుడు శ్రీకృష్ణుడికి, మిగతాడు ఎవరు కాదు. ఆలోచించండి, కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది కూడా సీక్రెట్ యాక్షన్లో ఉన్నది చెప్తున్నా, ఇది నేను పెద్దగా కనిపెట్టింది కాదు. భీష్ముడు 8వ వాడు, 7 పిల్లల ముందు చచ్చిపోతారు. భీష్ముడు 8వ వాడు. భీష్ముడికి కూడా ఇచ్చామరణం ఉంది, అని ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడే చచ్చిపోతాడు తప్ప ఎవరు చంపలేరు అని. ఇటువైపు శ్రీకృష్ణుడు, ఇతను 8వ వాడే, సరే ఇతను ఇతని చేతిలోనే ముంచి అన్నది అన్నది మనకి డౌట్ లేదు. వీడిద్దరు మధ్య జరుగుతోంది పోటీ, ఈ పోటీ జరగనున్నది అని శ్రీకృష్ణుడు పుట్టక ముందే మన నారదుడు గారు ఉన్నారు కదా, నానా గందరగోళం చేయడానికి సుఖంగా అవన్నీ ఉండనివ్వడు కనుక పాపం చెల్లెలకి పెళ్లి చేశాడు. చెల్లెలకి పెళ్లి చేస్తే మాట చుట్టకే ఉండలేకుండా ఈవిడ గర్భంలో పుట్టేవాడే నిన్ను చంపుతాడు అని చెప్పి మామూలు మీద పెట్టాడు, చేతులు మారిపోయేటప్పుడు. అంటే ఎందుకు చెప్తున్నాను నేను, శ్రీకృష్ణుడు అవతారం వస్తుంది, అవతారం వచ్చాక మహాభారత యుద్ధం జరుగుతుంది, మహాభారత యుద్ధంలో ఇలా ఇలా సంఘటన జరగాలి అనేది ప్రీడెస్టిన్డ్, ముందే తెలుసు అందరికీ, అది మళ్ళా మధ్యలో చేసుకున్నదేం కాదు. అది అలాంటప్పుడు భీష్ముడికి ఇచ్చామరణము ఉంది అని తెలిసినప్పుడు భీష్ముడు చచ్చిపోవాలి అంటే ఒకే ఒక కండిషన్ ఉంది, శిఖండి రావాలి. శిఖండి ఎవరో తెలుసు కదా మీకు, స్త్రీ పురుషుడిగా మారాడు. ఎవరి వల్ల మారాడు? ద్రోణుడి మారాడు. ఈ ద్రోణుడు ఎవరు, అసలు ఆ శిఖండి ఎవరు? ద్రౌపదుడి యొక్క కూతురు. మనమేమని చదువుతాం సాధారణంగా,
ద్రోణాచార్యుడికి ద్రుపదుడికి పడదు.
అసలు ఎంత కసి ఉందంటే ద్రోణాచార్యుడికి అర్జునుడికి ట్రైనింగ్ ఇప్పించుకుని అర్జునుడిని పంపించి ద్రోణాచార్యుడిని పట్టి తీసుకొచ్చి అప్పుడు వదిలేయడం జరుగుతుంది. కథలో తప్పేం లేదు, మన యాంగిల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లో చిన్న మార్పు చేసుకుంటే ఎన్ని విధాలైన మార్పులు వస్తాయో చూడండి. అర్జునుడు ద్రోణాచార్యుని తీసుకొచ్చాడు, ద్రోణాచార్యుల దగ్గరికి ద్రుపదుడిని తీసుకొచ్చాడు. ద్రుపదుడు అవమానం ఫీల్ అయ్యాడు. అవమానం ఫీల్ అయ్యి ఏం చేశాడు, దుర్యోధను ద్రోణాచార్యుని చంపగలిగేటటువంటి పిల్లలు కావాలి నాకు అని యజ్ఞం చేశాడు. యజ్ఞం పూర్ణాహుతి అయిన తర్వాత పూర్ణాహుతి క్షణంలోనే యజ్ఞకుండలోకి ఒక రథంతో కవచ కుండలాలతో సంపూర్ణ యువకుడు దుష్టచిన్నుడు బయటకొస్తాడు. దాని వెనకాలనే 16 ఏళ్ల వయసులో ద్రౌపది బయటకు వస్తుంది. ఇది కూడా ఈ సంఘటన నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్తున్నప్పుడు చాలా మందికి యజ్ఞం చేయటం ఏంటి, ఓకే యజ్ఞం చేసాం, యజ్ఞ ఫలితం వల్ల ఆ క్షణంలోనే రథాలు రావటం ఏంటి, ఆ క్షణంలోనే ఒక స్త్రీమూర్తి బయటకు రావటం ఏంటి అనేది అసంభవం అనిపిస్తుంది మీకు. సీక్రెట్ డాక్టర్ కనుక మనం మళ్ళా చదివితే అది అంత అసంభవం అనిపించదు మీకు, సంభవమే అనిపిస్తుంది. సరే, ద్రౌపది దుష్టజుమ్నుడు పుట్టాడు, అంతకుముందే ద్రుపదుడికి ఒక కూతురుంది. ఏం పరిస్థితుల్లో మనకి నాకు కరెక్ట్ గా తెలియదు కానీ గుర్తు లేదు కానీ కూతురునే కొడుకుని చెప్పి కాశీరాజు కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు ద్రుపదుడు ద్రోణాచార్యుడితో వైరం రాకముందు. ఇంకా కాశీరాజు గారు కథ పంపిస్తూ ఉంటారు, నేను కూతురు పంపిస్తున్నానని. ఈయనకి భయం, అమ్మాయిని అబ్బాయి అని చెప్పి కదా పెళ్లి చేశాడు, మరి కోడలు వస్తే పంపాలంటుకుంటాయి. చివరికి ఒకరోజు రాత్రి ద్రౌపదుడు దృష్టద్యుమ్నుడు ద్రౌపది కూర్చొని చర్చించుకుంటూ ఉంటారు. రెండో రోజు రాబోతోంది కోడలు, ఎలా ఏం చేయాలి అని శిఖండే బయట నుంచి వింటాడు ఈ మాట. విని నా వల్ల కదా నా తండ్రికి ఇంత అవమానం వస్తుంది అని చెప్పి ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళిపోతాడు. ద్రోణాచార్యుడు చూస్తాడు, ఆపుతాడు, ఎవరు నువ్వు అంటాడు, ద్రౌపదుడు యొక్క కూతుర్ని అంటాడు. మనం మామూలుగా ఏంటి చదువుకున్నది, ద్రోణాచార్యుడికి ద్రౌపదుడికి పడదు. ఇంతకంటే మధ్యాహ్నం ఉంటున్న అవమానం తీసుకోవడానికి ద్రోణాచార్యుడికి అక్కడే ఎక్స్పోజ్ చేసేసి ఉంటే ఫినిష్ కదా, ద్రౌపదుడు అక్కడే ఎగిరిపోయాడు. అలా చేయలేదు అతను. ఏం చేశాడు, నువ్వేమి గాభరా పడకని చెప్పి ఈ అమ్మాయినేమో ఒక యక్షుడికి తీసుకెళ్లి సూనపన్నుడు అని పేరు, ఆ పేరులో ఉన్న సీక్రెట్ డాక్టర్ ఏమిటో మళ్ళా మనం తర్వాత రోజుల్లో చదువుకున్నాం. ఇదంతా మహాభారతము భగవద్గీత కలిపి వచ్చేది సీక్రెట్ డాక్టర్ అని ఆ సూనపన్నుడు దగ్గర 21 మాటలే మాట్లాడతాడు సూనపన్నుడు రోజుకి. మనము పురుష సూక్తం కనుక చదువుకుంటే దేవతలు ఉపయోగించేటటువంటి సమిధలు త్రిసప్త సమిధ కృత 3 ఏళ్ళు 21 సమిధలు మాత్రమే ఉపయోగించి దేవతలు యజ్ఞం చేస్తారు అని చెప్పాడు. అక్కడ సూనపన్నుడు 21 మాటలే మాట్లాడతాడు. వాక్ కూడా అగ్నికి సమానము అని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఈ లింక్ మర్చిపోయి మనం అస్త్రవిద్యను మర్చిపోయాం. అదే ఈ సీక్రెట్ డాక్టర్ యొక్క ఇంట్రొడక్షన్ లో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ద్రోణాచార్యుడు ఒక విశిష్టమైనటువంటి అస్త్ర విద్యా సాంప్రదాయాన్ని ఉపయోగించి స్త్రీని పురుషుడుగా మారుస్తాడు. ఆనందిస్తాడు ద్రౌపదుడు, బాగానే ఉంది. ఇంకో సంఘటన జరిగింది ద్రోణాచార్యుడి జీవితంలో. ఏమని మనం చదువుతామో, అర్జునుడిని నేను చాలా గొప్ప విలుకాడుగా తయారు చేస్తానని మాటిచ్చాడు. వేకలవీడి వల్ల ఆ మాట పోగోయింది. ఆ మాట పోవటం ఇష్టం లేక గురు దక్షిణగా శేఖరుడి యొక్క పుట్టకని వేలు అడిగాడు అని. ఎంత గౌరవం! ద్రోణాచార్యుడి యొక్క ఔన్నత్యాన్ని మీరు గుర్తు చేసుకోండి ఒకసారి. తనకి పరమ శత్రువైనటువంటి ద్రుపదుడు యొక్క కూతుర్ని కొడుకుగా మార్చి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడో, బహుమతి శత్రువుకి ఇచ్చాడు, బహుమతి అక్కడ ఇచ్చి తన శిష్యుణ్ణి అంత నీచాతి నీచమైనటువంటి కోరిక కోరుతాడా అని మనం ఆలోచించాం. ఎక్కడ తప్పు చేసాం అంటుంది అంటే క్లారిటీకి, మహాభారతంలో చెప్పిన సంఘటన 100% కరెక్ట్, కానీ శ్రీకృష్ణుడి యొక్క జగద్గురు తత్వం మీరు అర్థం చేసుకోలేదు కనుక ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. అసలు అక్కడ జరిగింది ఏంటి అంటే, ఏకలవ్యుడు వచ్చాడు ద్రోణాచార్యుడి దగ్గరికి, ఏకలవ్యుడి యొక్క ప్రతిభను ద్రోణాచార్యుడు గుర్తించటం కూడా జరిగింది. ఒక ఫోటోని మాత్రమే పెట్టుకుని ఏకలవ్యుడు అంత పెద్ద అస్త్ర విద్యా ధురంధరుడు అయ్యాడు అని మనం అందరూ ఒప్పుకుంటున్నాం కదా. అసలు గురు అనుగ్రహం లేకుండా ఏ వ్యక్తి అయినా మామూలు విషయాలు నేర్చుకోకపోతే, ద్రోణాచార్యుడి యొక్క ఫోటో ద్వారా ద్రోణాచార్యుడి అనుగ్రహమే లేకుండా అసలు ఏకలవ్యుడు అసలు గొప్ప ధనుర్ధారి అయి ఉండేవాడా? యు జస్ట్ థింక్ అంటున్నాడు. మీరు ఆలోచించండి, అది మనం ఈ కాలంలోనే సత్యసాయిబాబా జీవిత చరిత్రలో ఆయన ఎక్కడో పుట్టపర్తిలో ఉంటే, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న హార్ట్ పేషెంట్కి ఆపరేషన్ అయ్యి ఆ ఆపరేషన్ చేసిన చిహ్నాలుంటే అతను జీవించడం అనేది మనం ఎదుగుండదు. అంటే అక్కడ ఆపరేషన్ చేసింది సాయిబాబా ఫోటో సత్యసాయ్యా? ఫోటో ఉంది వాళ్ళ ఇంట్లో, కరెక్టే. ఈయన సాయిబాబా భక్తుడే, కరెక్టే. కానీ ఆయనకు హార్ట్ ఆపరేషన్ చేశాడు, బతికాడు, సుఖంగా ఉన్నాడు. కానీ ఫోటో ఆపరేషన్ చేసిందా? ఫోటో వెనకాతలు ఉన్నటువంటి ఆ చేతనత్వం ఆపరేషన్ చేసిందా? అనుగ్రహించిందా? మరి ఏకలవ్యుడికి అంత అద్భుతమైనటువంటి అస్త్ర విద్యా పారంగత్యం ఎవరిచ్చారు? ద్రోణాచార్యుడు ఇచ్చాడు, తెలియకుండా ఇచ్చాడా? మామూలు వ్యక్తి కాదు అని మనకు తెలుస్తూనే ఉంది కదా అతని జీవితంలో. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? కొన్ని కారణాల వల్ల చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇటువంటి పీరియడ్స్ లో. అంటే ఇప్పుడు మనం చూడబోతోంది 5 సంవత్సరాల లాంటి పీరియడ్స్ అప్పుడు వచ్చాయి. పని కట్టుకుని ద్రోణాచార్యుడు కౌరవుణ్ణి పాండవుణ్ణి వేటకి వెళ్దాం నమ్మన్నాడు. మీరు ఆ ఇన్సిడెంట్ చదవండి మహాభారతంలో, చాలా తమాషాగా ఉంటుంది. వెళ్తారు వాళ్ళు, వెళ్తే ముందు వేట కుక్కలు వదులుతారు. వేట కుక్కలు చప్పుడు అని చేసి ఆర్చి దోగం అని ఆర్చి ఆ జంతువుని పరిగెత్తిస్తే వీళ్ళు బాణాలు ఇచ్చి చంపుతారు, అది వేరే విషయం. ఏకలవ్యుడు అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు బాణాలు వేయడం. డిస్టర్బ్ చేస్తుంది కుక్క, చంపలేదు కుక్కని, ఒక బాణంతో చంపేయచ్చు. అతను ఏం చేశాడు? ఒక నెత్తురు బొట్టు చిందించకుండా దాని నోట్లో 5 బాణాలు ఇచ్చాడు ఒకేసారి. ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించలేదు, కుక్క యొక్క నోట్లో 5 బాణాలు ఇచ్చాడు. ఇక్కడ కూడా సీక్రెట్ యాక్షన్ మనకి చాలా విషయాలు చెప్తుంది కథలో. 5 బాణాలు, పంచతత్వాలు. కుక్క అనేది కాలభైరవుడు అని ఎప్పుడు టైంకి సంకేతం, కాలానికి సంకేతం. కానీ ముందు ద్రోణాచార్యుడి గురించి చెప్పుకున్నాక అక్కడికి వెళ్దాం మనం. ద్రోణాచార్యుడు చూశాడు కుక్క పాపం వెనక్కి తిరిగి వచ్చేసింది, తోకాడికి చూస్తూ నోట్లో బాణాలు ఉన్నాయి, ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించలేదు, మోసం అన్నాడు. మీరు నన్ను గొప్ప విలుకాన్ని చేస్తానన్నా, ఇంపాసిబుల్, బాణం తగిలి నెత్తురు చిందకుండా ఎలా ఉంటుంది? అసంభవం, అది నాకు నేర్పలేదు మీరే, అది నేర్పితే వచ్చేది కాదయ్యా. అహింస యొక్క పరాకాష్ఠ అంటాడు ద్రోణాచార్యుడు. అహింస పాతంజలి యోగ సూత్రాల్లో ఏమని చెప్తాడు అహింస గురించి? ఏ ఆశ్రమంలో అయితే సింహము ఆవు ఒకే చోట నీళ్లు తాగుతాయో అక్కడ అహింస పరిణతి చెందింది అని చెప్తాడు పాతంజలి యోగ సూత్రాల్లో. అటువంటి విలుకాడు బాణం వేస్తే నిద్ర చెందదు, కావలసిన పని జరిగిపోతుంది, అక్కడ ఆగిపోతుంది బాణం. అది నేను చేస్తే వచ్చేది కాదు, అది ఏ గురువు చేయలేడు. శిష్యుడి యొక్క గొప్పతనంలోనే ఏకలవ్యుడిని కొగుతాడు. ఆ మాట ఎవడు రాయలేడని ఎవడు చెప్పుకోడు కూడా. అది జరిగింది, వచ్చాము. గురువుని చూస్తాడు ఏకలవ్యుడు. స్థాయి మీరు అర్థం చేసుకోండి, అహింసని అంత స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి గురువు యొక్క చిత్రంలో స్వయంగా గురువుని చూసుకుని గురువు అనుగ్రహాన్ని లాక్కున్నటువంటి వ్యక్తి ఎదురకుండా గురువు వచ్చి నించుకున్నాడు. నించేస్తాడు, పులికించిపోతాడు, ఆనందించాడు. ఆనందించి నేను మీకేమి ఇవ్వగలను అన్నాడు. ఏమిస్తాడు? ఆ స్థితికి వెళ్ళిన శిష్యుడు అన్నీ ఇచ్చేసి ఉంటాడు. సంపూర్ణ సమర్పణ చేసిన వ్యక్తికే అలాంటి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా మళ్ళా వేరే పొట్టగల వేరు ఇవ్వటం ఏంటి అసలు? మనకి శాస్త్రాలు తెలియక, మన గురుతత్వము తెలియక కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఏకలవ్యుడు లాంటి శిష్యుడే ఉంటే వాడు ఎప్పుడో సంపూర్ణ సమర్పణ చేసేసుకుని ఉంటాడు గురువుకి. ఇంకా గురువు ఏం అడగక్కర్లేవండి, ఈజ్ ఆల్రెడీ గివెన్ ఎవ్రీథింగ్. కలిశాడు, ఏమి ఇవ్వమంటారు అన్నాడు గురు దక్షిణగా. ఈ పటకను వేలు ఇచ్చేయాలంట. పటకను వేలు నిజంగా ఇవ్వక్కర్లే, బటకను వెలుతూ బాణాలు వేస్తాం. అంటే ఏం చెప్పాడు గురువు, నేను అనుగ్రహంతో నీకు ఇచ్చినటువంటి విలు విద్యని నువ్వు ఉపయోగించకు అన్నాడు. ఎందుకు ఉపయోగించవద్దన్నాడు ద్రోణాచార్యుడు. ఎందుకు ఉపయోగించవద్దన్నాడు అంటే, ఇప్పుడే దేశభక్తి దేశప్రేమ గురించి మనం చాలా ఎక్కువ చెప్తాం. ఆ కాలంలో చాలా ఎక్కువ దేశభక్తి దేశప్రేమ, రాజు మీద భక్తి. భీష్ముడు ద్రోణుడు కూడా శ్రీకృష్ణుడు అవతారమూర్తి అని తెలిసిన ఎందుకు ద్రోణ దుర్యోధనుడు వైపు దెబ్బలాడారు? నెత్తుల్లో ఉంది కృతజ్ఞత, రాజ్యం భక్తి. ఏకలవ్యుడు ఎవరి రాజ్యంలో ఉన్నాడు? దుర్యోధన రాజ్యంలో ఉన్నాడు. రేపు మహాభారత యుద్ధం జరిగితే ఎవరి వైపు దెబ్బలాడతాడు ఏకలవ్యుడు? దుర్యోధనుడు వైపే దెబ్బలాడతాడు. హేజ్ ఆల్రెడీ క్రాస్డ్ అర్జున. అర్జునుడి యొక్క లెవెల్ ని దాటిపోయాడు ఇప్పుడు ఏకలవ్యుడు. వాడు భీష్ముడు ద్రోణుడు అందరూ అక్కడ నుంచి అర్జునుడు గారి గతి ఏమవుతుంది? అంచేత ఏకలవ్యుడిని ఎప్పుడవుతే నాయన నూనె బటకని వేలు ఉపయోగించుకో బాణం వేయొద్దు అంటే ఏం చేశాడు? అక్కడ భగవంతుడికి సహాయపడ్డాడు, శ్రీకృష్ణుడికి సహాయపడ్డాడు ద్రోణాచార్యుడు. పలు చెట్లు తింటూ ఈనాటికి చెట్లు తింటున్నాడు. అది నిజమైన బ్రాహ్మణత్వం అంటే అసలు మంచి చేసి చెట్లు తింటాం కదా. ఇది అర్థం చేసుకోవటానికి సీక్రెట్ డాక్టర్ మన మహాభారతాన్ని మన పురాణాలను సవ్యంగా అర్థం చేసుకునేటటువంటి తాళం చెవి ఇస్తుంది సీక్రెట్ డాక్టర్. అద్భుతమైనటువంటి తాళం చెవి. ఇంకొక తాళం చెవి ఉంది, ఒకటి చేతనత్వం గురించి గురుసత్తా గురించి చెప్పాను కదా. శ్రీకృష్ణుని ధ్యానం జరిగింది, మైత్రేయుడు ఉన్నాడు, ఉద్ధవుడు ఉన్నాడు, వాళ్ళిద్దరితో తన బోర్డు పెట్టుకున్నాడు అవతారం. సాధారణంగా వ్యక్తి మనుషులు భగవంతుల దగ్గరికి దేహి అని వెళ్తారు. ఒక్కొక్కసారి భగవంతుడికి అడుక్కునే క్రమ పడుతుంది. ఈ ఇలాంటి యుగ సంధి కాలాలు ఉంటాయే, టిఫాక్ మేకింగ్ ఏరియా, అలాంటప్పుడు ఆ భగవంతుడే మనుషుల్ని అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భగవంతుడు ఇప్పుడే అడుగుతున్నాడు అప్పుడే అడుగుతున్నాడు అని కాదు, మీకు తెలుసు వామన కథ, వామనావతారంలో కూడా అడుగుతున్నాడు. వామనావతార కథలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా మళ్ళా శ్రీకృష్ణుడు ఇటు మైత్రేయుణ్ణి ఇటు ఉద్ధవుణ్ణి ఇద్దరిని అడుగుతాడు. నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. నేను అస్త్ర విద్య అన్నది లేకుండా చేశాను నేను భూమి మీద. అస్త్ర విద్య అంటే మళ్ళా కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వాక్ ద్వారా పనిని సాధించుట. ఇప్పుడు మనం చేస్తోంది అదే, అస్త్ర విద్య ఉపయోగించుకుంటున్నాం మనం ఏదో అనుకుంటున్నాం, కానీ వాక్ ద్వారా నా మనసులో ఉన్నటువంటి అనుభూతుల్ని మీ మనసులో ప్రవేశపెడుతున్నాను. వాక్ ద్వారా చాలా బాధించవచ్చు, మన మన ప్రతి ఇళ్లలో కూడా ఈ వాక్ ద్వారా బాధితులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదృష్టవశాత్తు ఏంటంటే అది అస్త్ర విద్య లెవెల్లో లేదు, చిన్న చిన్న మాటలు చిన్న చిన్న చుట్లుగానే ఉంటుంది. వాక్ శక్తి, ఈ వాక్ శక్తిని నేను తీసేశాను. నేను దీన్ని మళ్ళా ప్రపంచానికి నేను అందజేయాలి అంటే నాకు ఒక ఏమంటే బ్యాంక్ కావాలి, నాకు ఒక మిస్టీరియస్ ప్లేస్ కావాలి. దాన్నే 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్యం అని చెప్పాడు. ఓపెన్ గానే చెప్పాడు అక్కడ, నేను చాలా గుహ్యమైన విషయాలు చెప్తున్నాను అని అంతా తెలిసినట్టు మనం చెప్పేస్తాం. శ్రీకృష్ణుడంతటి అవతారమూర్తి గుప్తంగా ఉంచదలుచుకున్న మాటల్ని మనలాంటి వాళ్ళు ఠకామను పట్టేసుకుంటే అది శ్రీకృష్ణుడికే సిగ్గుచేటు. లేదు, చాలా గుప్తంగా దాచాడు అందులో రాజవిద్య రాజగుహ్యంలో. ఏమని దాచాడు? నేను ఈ శరీరాన్ని వదిలేశాక మళ్ళా ఇంకో శరీరం దాల్చుతాను. నేను ఈ మళ్ళా ఇంకో శరీరం నేను దాల్చినప్పుడు నాకు ఈ తంత్రము, తంత్రము అంటే ఏమని చెప్తాం మనం, ఆపరేటర్స్ అంటే మనం ఇక్కడ కూర్చున్నాం, మనం అందరం ఇక్కడ కూర్చోటానికి తంత్రం ఉంది. ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, కొంతమంది వ్యక్తులు మనకి పెర్మిషన్ ఇచ్చారు. దీన్ని ఏమంటాం మనం? అప్లయన్సెస్, కన్వీనియన్సెస్ కావాలి మీకు. దీన్ని మీరు నిరంతరం ఏర్పాటు చేసి ఉంచండి. నేను అవసరమైనప్పుడు వాడుకుంటాను అన్నాడు. సరే రైట్ అన్నాడు. శ్రీకృష్ణుడు శరీరం వదిలిన క్షణం నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా సత్రయాగం జరుగుతుంది హిమాలయాలలో. కల్కి పురాణంలో దీని గురించి చాలా డీప్ గా వర్ణిస్తాడు. సీక్రెట్ డాక్టర్ లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు దాని యొక్క వర్ణన. దాన్ని సాధారణంగా మన థియాసఫిస్ట్ భాషలో శంబాల అంటాం మనం. సత్రయాగం జరిగే ఈ ప్లేస్, ఈ సత్రయాగం జరుగుతున్న చోట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎక్కడెక్కడ మానవ జాతి అస్త్రవిద్యని మర్చిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అక్కడక్కడ ఒక మహాపురుషుణ్ణి పుట్టించి ఈ విద్య నాశనం అయిపోకుండా చూస్తూ వచ్చారు. నేను 5 ఇన్సిడెంట్స్ చెప్తాను. నేను మీరు కాస్త జాగ్రత్తగా దాన్ని వినండి. విన్న తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ మీకు ఒక విచిత్రమైన స్పందన కలగజేస్తుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది ఇక్కడ ఐఎమ్ గోయింగ్ మిస్టికల్, ఈసోటెరిక్ అవుతున్నా. 5 సంఘటనలు చెప్తాను నేను, చాలా సీరియస్గా వినండి. వీలైతే కళ్ళు మూసుకుని వినండి 5 సంఘటనని. తర్వాత దాని గురించి చర్చించుకుందాం మనం. శ్రీకృష్ణ నిర్యాణం అయిపోయింది, 20 రోజులు గడిచిపోయాయి. గంగా నది ఒడ్డున ఇద్దరు మహర్షులు ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు ముగ్గురు 221 మంది శిష్యులకి రాబోయే 5000 సంవత్సరాలలో, ముఖ్యంగా 1995 to 2000 మధ్యన జరిగే విశిష్టమైన సంఘటనలలో పాలు పంచుకోవటానికి తగిన సిరీస్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ జరుగుతాయి. ఇది ఒక సంఘటన. థియాసఫిస్ట్కి ఇంట్రెస్ట్ ఉంటే ఈ లైబ్రరీలో రెంట్ ఇన్ ది వెయిల్ ఆఫ్ టైమ్ అని పుస్తకాలు ఉన్నాయి. అంటే కాలము అనే తెరలో చిరుగులు అని, ముఖ్యంగా ద 48 లైఫ్స్ ఆఫ్ ఆల్సియోన్ అని ఉంటుంది ఒక బుక్కు, అది కనుక దొరికితే చూడండి అందులో. ఇది ఒక సంఘటన. రెండో సంఘటన 3000 తర్వాత, అంటే శ్రీకృష్ణుడు చనిపోయిన 2000 తర్వాత, ఇవాళ నుంచి లెక్క చూసుకుంటే 3000 తర్వాత ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఒక పాండ్, ఒక జలాశయం ఉంది, ఒక పెద్ద ప్యాలెస్ వెనకాతల ఒక జలాశయం ఉంది. ఆ జలాశయం దగ్గర ఒక మార్బుల్తో తయారు చేసినటువంటి ఈజీ చైర్ టైప్ ఆసనం మీద ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. వాడు చుట్టూ 10-15 టీనేజ్ బాయ్ గుమిగూడి ఉంటారు. గుమిగూడి ఉంటే అతను వాళ్ళతో ఒక మాట అంటాడు, ద టైమ్ హెస్ కమ్, టైం వచ్చింది. మీరు ఆ ఎగురుతున్న సీతాకోక చిలకని చూసుకోవద్దు, ఇంకొన్నాళ్ళు గడిచింది, ఇంకా మోడర్న్ సైంటిఫిక్ ఏజ్ లో వస్తాం మనం. భూమి మీద పరిస్థితులు చేజ్ ఆగిపోతున్నాయి. చేజ్ ఆగిపోతూ ఉంటే హిమాలయాలలో శ్రీకృష్ణుడు ఏర్పరిచినటువంటి ఋషి కూటమి నుంచి సూర్యమండలంలోకి, సూర్యమండలంలోంచి సప్తఋషి మండలంలోకి, సప్తఋషి మండలంలోంచి ధ్రువ నక్షత్రంలోకి, ధ్రువ నక్షత్రం నుంచి డార్క్ స్టార్ అని ఒక స్టార్ ఉంది, సిరీస్ అనేటటువంటి ఒక నక్షత్రం. ఇది కావాలని పేర్లు చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇవంతా సీక్రెట్ డాక్టర్లో మనం చదువుకోవాల్సి వస్తుంది. రేపు మెసేజ్ పంపించారు, ఎంత లాంగ్ రూట్ మెసేజ్ చూడండి. అది హిమాలయాల నుంచి సూర్యుడు, ఇమం వివత్సతే యోగం ప్రోక్తవానహం అవ్యయం అంటాడు భగవద్గీతలు. సూర్యుడికి మొట్టమొదటి చెప్పారంటాడు శ్రీకృష్ణుడి యోగాన్ని. నువ్వు పఠించుకోవాలి సూర్యుడు ఏంటి. శ్రీ అర్జునుడు పాపం అడుగుతాడు, అదేంటయ్యా నువ్వు నా ముందున్నావు, సూర్యుడు ఎప్పుడో పుట్టాడు అని. సూర్యుడిలో పంపించాక సూర్యుడిలోంచి సప్తఋషి మండలంలోకి వెళ్తుంది, సప్తఋషి మండలం నుంచి ధ్రువ నక్షత్రంలోకి, ధ్రువ నక్షత్రం అనే పదాన్ని ఇప్పుడు మనం ఎందుకు తీసుకొస్తున్నారంటే, నారదుడి గురించి చెప్పానే శ్రీకృష్ణ అవతారం, అప్పుడు మళ్ళా నారదుడికి ధ్రువుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. ధ్రువుడు ధ్రువుడుగా మారటానికి కారణం నారదుడే, మర్చిపోకండి. అది మళ్ళా మనం సీక్రెట్ దాక్షన్ చదువుతున్నప్పుడు దాని ఇంపార్టెన్స్ మనం తెలుసుకుందాం. ఇది ఇంట్రొడక్టరీ లెక్చరే కనుక అసలు సీక్రెట్ డాక్టర్ యొక్క ఎక్స్పాన్షన్ చెప్పు వస్తున్నాను నేను. అసలు ఎంత విశాలమైనటువంటి విషయం ఉందో అందులో. ధ్రువ నక్షత్రంలోకి దాక్షిణాత్యంలోకి వెళ్ళినట్టు ఒక కిరణం ఏంటి, ఈజిప్ట్లో 10-15 మందిని మేము ట్రై చేసాం. సీతాకి ఒక తిలకం చూస్తూ వాళ్ళు మాకు వద్దన్నారు ఈ జ్ఞానం. అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది, ఏమి గాభరా పడకండి, మేం పంపిస్తున్నాం ఒక కిరణాన్ని. వచ్చింది కిరణం అదే రూట్లో. ఇక్కడ వ్యాన్ డానికర్ అనే ఒక జర్మన్ ఫిజిసిస్ట్ టర్న్డ్ రైటర్ టర్న్డ్ జర్నలిస్ట్ ఉన్నాడు ఒకతను. అసలు ముందు ఫిజిసిస్ట్ అతను, తర్వాత ఈ మహాభారతం అది అంతా జరిగిన తర్వాత అతను భారతదేశానికి కూడా వచ్చి తర్వాత జపాన్కి అక్కడికి వెళ్ళి చాలా రీసెర్చ్ చేశాడు స్పిరిచువలిజంలో. అతను ఒక పుస్తకంలో, ఆ పుస్తకం పేరు ఒకవేళ ఎప్పుడైనా మీకు హిగిన్ బాధ్యత దాటితే ఎక్కడైనా దొరికితే ఎంత ఖరీదైనా కొనేయండి ఆ పుస్తకాన్ని. మీరు పుస్తకం ఏంటంటే అకార్డింగ్ టు ఎవిడెన్స్, సాక్ష్యాధారాల మీద చెప్తున్నాను అని ఆ పుస్తకం పేరు. వాళ్ళందరూ ఛాలెంజ్ చేస్తాడనమాట ఈ పుస్తకాన్ని. నేను ఆశామాషిగా మీరు నమ్మండి అని నేను చెప్పడం లేదు, ఇవి నా సాక్ష్యాలు. ఫోటోగ్రాఫ్ చేస్తాడు అక్కడ. మీరు నమ్ముతారా నమ్మరా, నమ్మకపోతే ఎందుకు నమ్మరు, మీరు మీ లాజిక్ చెప్పండి అంటాడు. అది ఆ పుస్తకం అకార్డింగ్ టు ఎవిడెన్స్. అందులో ఒక చిన్న సంఘటన చెప్తాను నేను మీకు. ఏంటి ఆ సంఘటన, ఆఫ్రికాలో ఇతను తిరుగుతున్నప్పుడు, వ్యాన్ డానికన్ ఆ పుస్తక రచయిత తిరుగుతున్నప్పుడు బట్టలు కూడా తొడుక్కోవటం చేత కాని స్థితిలో ఉన్నటువంటి ఒక అబోరిజిన్ టైప్, అంటే అసలు దానికి ఇంకా ఈ మోడర్న్ సోషల్ బిహేవియర్ అది ఏమీ లేదు, భాష లేదు, ఏమీ లేదు వాళ్ళకి, ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు పరిస్థితుల బట్టి వెళ్తే వాళ్ళకు విచిత్రమైన ఆచారం ఉంది. కరెక్ట్గా 50 సంవత్సరాలకి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు మన ఆస్ట్రోనాట్ డ్రెస్ వేసుకుంటారే ఇటో తీలా, ఆ ఆస్ట్రోనాట్ పోలిన డ్రెస్ తాటాకంతో చేర్చబడింది వేసుకుని డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ చాలా తమాషాగా ఉంటుందట. ఒక వ్యక్తి ఇలా తిరుగుతూ ఉంటే ఇంకొక వ్యక్తి హ్యాపీహెజర్డ్గా అష్టదళ పద్మం లాగా తిరుగుతాడట. 50 సంవత్సరాలకు ఒకసారే జరుగుతుంది అది. అంటే యావరేజ్ లైఫ్ 70-80 కదా, ఎవరిదైనా 70-80 బతుకుతాడు. అంటే సాధారణంగా ఆ ట్రైబ్లో జీవించి ఉన్న వ్యక్తుల్లో ఎవడు కూడా 2 సార్లు కంటే ఎక్కువ చూడలేడు. చిన్నప్పుడు ఎప్పుడో 5 రేట్లు ఎప్పుడో చూస్తే, 2వసారి 55 రేట్లు ఎప్పుడో చూస్తారో తర్వాత తెచ్చుకోలేదు. అది అలాగే ఎన్ని తరాల బట్టో జరుగుతుంది అది. కానీ ఈ సంఘటన ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఈ సంఘటన ఈ డ్యాన్స్ ఉందే ఈ డాక్స్టార్ అని చెప్పేనే సిరీస్ నుంచి వస్తుంది, దానికి కరెక్ట్గా ట్యాలీ అవుతుంది. ఎప్పుడైతే డాక్స్టార్ ఏసీ మనకి స్పేస్ లో కనిపిస్తారు ఆకాశంలో ధ్రువ నక్షత్రం పైన, అదే రోజు అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఎలా డ్యాన్స్ చేస్తారు, ఆ నక్షత్రం చుట్టూ 2వ నక్షత్రం ఏ యాంగిల్లో తిరుగుతుందో కరెక్ట్గా అదే యాంగిల్లో తిరుగుతుంది ఫోటోగ్రాఫ్ తీసి వేసాడు. వాళ్ళకి ఎవరు చెప్పారు వాళ్ళకి ఈ డ్యాన్స్ గురించి? మీరు ఇంకాస్త జాగ్రత్తగా మహాభారతాన్ని చూస్తే స్వర్గారోహణం జరుగుతున్నప్పుడు హిమాలయాలలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడుకుతూ వస్తూ ఉంటారు. చెప్తాడు కారణం విధిస్తాడు, ఇవి ఈ కారణం మీరు పడ్డాడు ఈ కారణం. ఒక్క కుక్క ఒక్కటే వెనక తెలుస్తుంది. ఆ కుక్క ధర్మరాజు అని చెప్తాం మనం. ఈశ్వరుడి సైకాలజీ అండ్ అస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే, భూమి మీద ఉన్నటువంటి ధర్మానికి అంతటికీ కారణం ఏంటి అంటే ఆ నక్షత్రమే అని. ఆ నక్షత్రంలో వచ్చేటటువంటి మార్పులు మనం కనుక జాగ్రత్తగా టాబ్యులేట్ చేస్తే భూమి మీద ఏ ఏ ధర్మాలు వచ్చాయో ఆ ధర్మానికి కరెక్ట్గా ట్యాలీ అవుతుంది. ఆ టేబుల్ కూడా మీకు సీక్రెట్ ఆప్షన్లో కనిపిస్తుంది. డైరెక్ట్గా ఇవ్వదు, ఇంతవరకు చెప్పాక మీరు టేబుల్ వేసుకోవాలి. ఇది 2వ సంఘటన. ఏంటి, సీతాకు ఒక చిలకని చూడటం. మూడో సంఘటనలో ఈ డార్క్ స్టార్ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చి మేము పంపిస్తున్నాము అని చెప్పినప్పుడు భారతదేశంలో కొంతమంది, ఈజిప్ట్ లో కొంతమంది మాత్రమే దాన్ని పట్టుకోగలిగారు. మిగతా వాళ్ళు సైంటిస్టులు పట్టుకున్నారు దాన్ని, ఆ కిరణాన్ని వెలుగులాగా, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్, తమసోమా జ్యోతిర్గమయ. ఆధ్యాత్మిక జీవితంలో మనం చేసే ప్రేయర్ అదే, మమ్మల్ని చీకట్లోంచి వెలుతురులో తీసుకెళ్ళని. మనం ఆ చీకట్లోనే ఉండిపోయే ఆధ్యాత్మిక వేత్తలు, కానీ మెటీరియలిస్ట్ ఏం చేయగలిగారు, ఆ స్పెషల్ కిరణం ఎప్పుడైతే పడిందో పట్టారు అనుకోండి, కాంతిగా మార్చారు. దట్ వాజ్ ద డిస్కవరీ ఆఫ్ లైట్. కాంతి ఆ విధంగా డిస్కవర్ అయిందని చెప్తుంది సీక్రెట్ డాక్షన్ ఆఫ్ గ్రావిటీ. ఎప్పుడు జరిగింది అది? అరౌండ్ 1650-1670. ఈ సమసోమ జ్యోతిర్గమయ అనే స్థాయిలో ఉన్నటువంటి ఒక సంస్థ, దాన్ని రాసిక్యూషన్స్ అని పిలుస్తాం. ఆ సంస్థలో చెందినటువంటి కొంతమంది వ్యక్తులు హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్ లో చాలా గందరగోళం చేస్తున్నప్పుడు హిమాలయాలలో గ్రీన్ లాడ్జ్ గా ఏర్పడి అరవిందో యొక్క సహాయంతో ఆపుతారు దాన్ని. అరవిందో సొసైటీ వాళ్ళకి ఒక 3 మంత్స్ బ్యాక్ కాబోలు ఆ పుస్తకం ఆల్ ఇండియా మ్యాగజైన్ లో పడింది డీటెయిల్స్ అంతా. కానీ టికెట్ డాక్టర్ లో ఉన్న ఈ లింక్ లేదు అందులో, అది నేను కలిపాను. ఇది డిస్కవరీ ఆఫ్ లైఫ్. కానీ ఏమైంది, బహిర్గతమైనటువంటి కాంతి అయితే మనం పట్టుకోగలిగాం తప్ప ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు రాలే, పట్టుకోలేకపోయా. కిరణాన్ని 18th సెంచురీలో, అంటే భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న రోజుల్లో, మళ్ళా ఓ ఎస్ఓఎస్ వెళ్ళింది, మాకేమీ జాతకా లేదు, మీరు కిరణాలకి పంపించేశారు, ఎక్కడి నుంచి వస్తుందో చూడండి, ఆ కిరణం సిరీస్ నుంచి వస్తుంది. అంటే సిరీస్ నుంచి ధ్రువ నక్షత్రంలోకి రావాలి, ధ్రువ నక్షత్రం నుంచి సప్తఋషి మండలంలోకి రావాలి, సప్తఋషి మండలం నుంచి సూర్యుల్లోకి రావాలి, సూర్యుడి నుంచి మన భూమి మీదకి రావాలి. వచ్చింది ఆ కిరణం, అలా పట్టుకోలేకపోయింది. మళ్ళా ఎక్స్పీరియన్స్ ఉండింది మేము పట్టుకోలేకపోయామని. ఆ పీరియడ్ 1895-1900, ఆ పీరియడ్. అందుకు ఇదంతా చెప్పు వచ్చింది నేను. ఆ పీరియడ్ లో ఏం జరిగిందో కాస్త జాగ్రత్తగా గుర్తు చేసుకోండి మీరు. వీళ్ళు హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషికూటమి, మాకు చేత కావటం లేదు, మనుషుల్ని మేము ఎన్ని రకాలు చెప్పినా కూడా వాళ్ళు వింటలేదు, ఏమి చెప్పినా కూడా మళ్ళా మొదటికే వస్తున్నారు వాళ్ళు, ఏది చెప్పినా అంతే అంతే. సరే మేము మళ్ళా పంపిస్తున్నాం, ఈసారి మేము 3 కిరణాలను పంపిస్తాం. మేము ఇందుకు 3 కిరణాలను పంపించాల్సి వచ్చిందో కూడా ఇవాళ నేను చెప్పలేను, నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. మనం పంపిస్తున్నాం మేము, పట్టుకోండి మీరందరూ. ఈసారి లక్కీగా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఋషులకి, హిమాలయాల్లో ఉన్న ఋషులకి. వాళ్ళు 7 ఏడుగురుగా చీరిపోయారు. వాళ్ళు 7 ఏళ్ళు 49గా చీరిపోయి దాన్ని పట్టుకున్నారు. కానీ వర్షం కురుస్తూ ఉంటే మనం దైవ ప్రార్థన చేసాం, వర్షం కావాలి అన్నాం. ప్రార్థన చేసిన వాడి పొలం మీద మాత్రమే కురవదు కదా వర్షం, అందరి మీద కురుస్తుంది. మళ్ళా సైంటిస్ట్ పట్టుకున్నారు దాన్ని మరకంటే ముందు, అంటే స్పిరిచువలిస్ట్ కంటే ముందు సైంటిస్ట్ పట్టుకున్నారు. ఏ సిరీస్ ఆఫ్ డిస్కవరీస్, 3 డిస్కవరీస్ జరిగాయి 1895-1900 మధ్యన. మొట్టమొదటి రేడియో యాక్టివిటీ, రేడియో ధార్మికత. రేడియో యాక్టివిటీ అన్నా స్పిరిచువల్ పవర్ అన్నా ఉంటే అక్కడ రాసిన చూడండి, ద 3 గ్రేట్ ట్రూత్స్ లో మొట్టమొదటి స్టేట్మెంట్ రేడియో యాక్టివిటీ. స్పిరిచువల్ భాషలో చెప్తే అలా చెప్తాం, సైంటిఫిక్ గా చెప్తే అలా చెప్తాం. ఏంటి రేడియో యాక్టివిటీ యొక్క లక్షణం? ఫండమెంటల్ గా మేము సైన్స్ లో ఏం చెప్తాం అంటే, బాహ్యమైనటువంటి ఏ విధమైనటువంటి కారణము లేకుండా నిరంతరము వితౌట్ బ్రేక్ ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అది రేడియో యాక్టివిటీ. అంటే మీరు ఆపలేరు దాన్ని, రేడియో యాక్టివిటీని ఇంతవరకు ప్రపంచంలో ఎవడో ఆపలేడు. ఏంటి జనరేట్ కాకుండా, మీరు నెట్ షీట్ ఏదో పెట్టేసి మీ మీద రాకుండా ఆపుకోగలరు, కానీ ద జనరేషన్ ఆఫ్ రేడియో యాక్టివిటీ కెనాట్ బి స్టాప్. అలాగే వన్స్ ద సోల్ పవర్ ఇస్ జనరేటెడ్ ఇట్ కెనాట్ బి స్టాప్. కానీ ఆ సోల్ పవర్ జనరేషన్ కూడా చాలా జరిగింది ఆ పీరియడ్ లో. రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణ మహర్షి, అరవిందో, వీళ్ళందరూ ఆ పీరియడ్ వాళ్ళే. రెండో డిస్కవరీ అక్కడ ఏం జరిగింది? ద డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్.
అదే పీరియడ్ లో జరిగింది ఎలక్ట్రానిక్ డిస్కవరీ. ఇదంతా కాకుండా ఎలక్ట్రానిక్ డిస్కవరీతో పాటు మనకి ఇప్పుడు చాలా బాధ కలిగించేటటువంటి డిస్కవరీ యాటమిక్ ఎనర్జీ కూడా ఆ పీరియడ్ లోనే కనిపించారు. అరౌండ్ 1898 లోనే ఎప్పుడు జరిగింది ఆ డిస్కవరీ యాటమిక్ ఎనర్జీని. అది సరే తర్వాత మిలిమిలిగా యాటమిక్ బాంబ్ గా ఎక్స్ప్లోజన్ జరిగింది. కానీ ఈ మూడింటికి తుల్యమైనటువంటి స్పిరిచువల్ కిరణాలు, ఇది భౌతిక కిరణాలు చెప్తున్నాం కదా, దీనికి కావలసినటువంటి స్పిరిచువల్ కిరణాలు మనం పట్టుకోగలిగితే, దాన్ని మనం సాధించుకోగలిగితే సీక్రెట్ డాక్టర్ చదివిన వాళ్ళము అని అర్థం. ఇది సాధించుకోలేకపోతే పుస్తకంలో మాత్రమే సీక్రెట్ డాక్టర్ ఉంటుంది తప్ప మనలోకి రాదు. సీక్రెట్ డాక్టర్ చదవటానికి లాబిస్ కి ఇంట్రొడక్షన్ కనుక మీరు సీక్రెట్ డాక్టర్ చూస్తే ఒక చిన్న పారాగ్రాఫ్ రాసింది పేజీ నెంబర్ 22 ఇంట్రొడక్షన్ లో. అదేంటంటే అడయార్ ఎడిషన్ 2-వాల్యూమ్ ఎడిషన్ లో పేజీ నెంబర్ 22. మరి ఇప్పుడున్న సీక్రెట్ డాక్టర్ లో ఇందా మాస్టర్ బుక్ ఇక్కడ ఇంట్రొడక్షన్ ఉండదు అందులో పొందినండి. అందులో ఏం రాసిందంటే మీరు గుర్తుంచుకోండి, సీక్రెట్ డాక్టర్ 1888 లో రాసింది ఆవిడ. సీక్రెట్ డాక్టర్ ని 1998 లో అయినా ఎవరైనా చదివి దీన్ని సామూహికంగా ఎవరైనా ఉపయోగించుకోగలిగితే ఈ పుస్తకం రాసినందుకు నేను చాలా ఆనందిస్తానని రాసింది ఆవిడ అప్పుడే. ఇంచేత అప్పటికే ఆవిడకి తెలుసు దాన్ని ఇంకా అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు రాలేదు అని. కానీ సీక్రెట్ డాక్టర్ లో ఏ విధమైనటువంటి డీలింగ్స్ ఉన్నాయో అరవిందో సావిత్రిలో సేమ్ డీలింగ్స్ తీసుకొస్తాడు. మెహర్ బాబా ద గాడ్ స్పీక్స్ అనే పుస్తకంలో సేమ్ డీలింగ్స్ తీసుకొస్తాడు. మన పురాణాలలో భగవద్గీతలో అసలు డౌటే లేదు అదే డీలింగ్స్ వస్తున్నాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే భగవద్గీతలో చెప్పారా, సీక్రెట్ డాక్టర్ లో చెప్పబడిందా, మెహర్ బాబా చెప్పాడా, ఎవరు చెప్పారా అన్నది కాదు ముఖ్యం. మనం ఏం చదువుకోవాలి అన్నది ముఖ్యం. కెమిస్ట్రీ చదువుతాం, ఎవరిబడి నోస్ వాట్ ఇస్ కెమిస్ట్రీ అండ్ వాట్ ఇస్ సపోజ్డ్లీ. కెమిస్ట్రీ క్లాస్ చెప్తున్నాను అని చెప్పి నేను పాలిటిక్స్ చెప్పటం మొదలెట్టాను అనుకోండి ఎలా ఉంటుంది, బాగుండదు. కానీ తమాషా అంటే నేను సీక్రెట్ డాక్టర్ చెప్తానని చెప్పి హిస్టరీ చెప్పడం మొదలెట్టాను. ఇంతవరకు నేను హిస్టరీ మాత్రమే చెప్తాను నేను మీకు, మీదే చెప్పలే. కానీ అదేంటి మీరు సీక్రెట్ డాక్టర్ చెప్పటం లేదు, ఆత్మవిద్య గురించి చెప్పటం లేదు అని ఒక్కడ అడగం మనం. కారణం ఏంటి అంటే ఆత్మవిద్య గురించి సరైన అవగాహన లేకపోవటం. ఆ అవగాహన మనం గైడ్ లైన్ గా ఏర్పరచుంది. సీక్రెట్ డాక్టర్ జరిగినా, భగవద్గీత జరిగినా, మెహర్ బాబా రాసిన పుస్తకాలు జరిగినా, అరవిందో రాసిన పుస్తకాలు జరిగినా, వివేకానంద రాసిన పుస్తకాలు జరిగినా, క్రైస్ట్ యొక్క లైఫ్ జరిగినా, ఎవరి యొక్క లైఫ్ చదివినా కూడా మనకు అర్థమైపోతుంది ఒకటే చెప్తున్నారన్నమాట. దీనికి రామకృష్ణ పరమహంస తమాశ్రయన కదా చెప్పాడు, పానీ వాటర్ నీళ్లు ఒకటే కానీ భాష వేరు. కానీ భాష తెలియకపోతే చచ్చిన అర్థం కావు. తెలుగు మాత్రమే వచ్చిన వాడికి వాటర్ కావాలి అంటే వాడు ఏం ఇస్తాడు, ఇవ్వలేడు. కొంచెం అలాంటి గందరగోళంలో పడింది ఈనాడు మన ఆధ్యాత్మికత. ఆ గందరగోళం నుంచి బయటికి రావడానికి 14 ధోనాల గురించి స్పిరిచువలిజం చెప్తుంది అని మీరు గుర్తుంచుకోండి. 14 లోకాల గురించి పురాణాల్లో చెప్పుకుంటూ ఉంటాం, అక్కడ చెప్పుకుంటూ ఉంటాం, ప్రతి చోట చెప్పుకుంటూ ఉంటాం మనం. ఆ 14 లోకాలు బయట ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. మనలో ఉన్నటువంటి 14 లోకాలే బాహ్య జగత్తులో కూడా ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకుని, మనలో ఉన్నటువంటి 14 లోకాలకి పేర్లు ఏంటి అంటే మనకి తెలిసిన భాషలో వేదాంతిక భాషలో 5 కోశాలు, షట్చక్రాలు, 3 గ్రంథులు, 5+6=11+3=14. ఈ మూడింటికి కావలసినటువంటి విజ్ఞానము మీకు దొరుకుతూ ఉంటే అది స్పిరిచువల్ బుక్ అన్నది గుర్తుంచుకోండి. అంటే ఏం చేయాలి, పంచకోశాలు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. వీటికి సంబంధించిన జ్ఞానమైనా మీకు కావాలి, లేదు. షట్చక్రాల గురించి అయినా మీకు తెలియాలి. షట్చక్రాలు అంటే మళ్ళీ వెన్నుపూస మీద ఉన్నటువంటి ఏవో చక్రాలు ఉన్నాయని అనుకోకండి, 5 ఇంద్రియాలు+ మనస్సు వాటినే ఆ షట్చక్రాలు కంట్రోల్ చేస్తాయి. మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ 5 ఇంద్రియాలని కంట్రోల్ చేసేది ఏంటంటే 6వది మనస్సు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాలి. ఈ 3 కాదా, 3 గ్రంథులు ఉన్నాయి మనకి. అంటే ఏంటి, 3 బాండ్, బ్రహ్మగ్రంథి అంటే ద బాండ్ ఆఫ్ క్రియేటివిటీ, విష్ణు గ్రంథి ద డిజైర్ టు రూల్, రుద్ర గ్రంథి ద డిజైర్ టు డిస్ట్రాయ్, నాశనం చేసేస్తున్నాం. ఈ మూడు గ్రంథుల్ని బ్రేక్ చేయడం. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే సత్వరజస్తమ గుణాలని చెప్తాం. మీరు ఏదైనా అనుకోండి, మొత్తము ఆధ్యాత్మికత, సీక్రెట్ డాక్టర్, స్పిరిచువలిజము ఈ భారతదేశం ఉన్నంత వరకు కూడా వీటి మీదే తిరుగుతూ ఉంటుంది. దానికి ఎన్ని పేర్లైనా పెట్టండి మీరు, వీటి గురించే మనం తెలుసుకుంటామని గుర్తు చేసుకుంటూ నెక్స్ట్ క్లాస్లో మనం సీక్రెట్ డాక్టర్ని ఎలా చదవాలో కూడా ఆలోచించుకోండి. అది మీరు చెప్తే ఈ బ్యాక్గ్రౌండ్ బట్టి మీరు చెప్పండి మనం ముందుకు ఎలా వెళ్తాం అన్నది. ఇవాటికి ఇక్కడితో ఆపుతున్నాను నేను, కానీ ఆపే ముందు నాకు ఒక చిన్న అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే, 10 మంది ఎప్పుడైనా కూర్చుంటే డేల్ కార్నీ అనేటటువంటి రచయిత పేరు వినుంటారు, చాలా ఫేమస్ రచయిత, స్నేహం ఎలా చేయాలి, పబ్లిక్ ఎలా మాట్లాడాలని చాలా పుస్తకాలు రాశారు. అతను చిన్న చిట్కా చెప్పాడు, మీ గురించి ఎవరు చెడు మాట్లాడుకోకుండా ఉండాలి అంటే మీరు ఒక చిన్న పని చేయండి అన్నాడు. యు బీ ద లాస్ట్ మ్యాన్ టు లీవ్ ద ప్లేస్ అన్నాడు. ఏదైనా మీటింగ్ జరుగుతుందనుకోండి, మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు చివరి ఇంచట ఎక్కడైనా ఒక 10 మంది కూర్చుంటే ఒక వ్యక్తి అలా వెళ్ళిపోగానే వాడి గురించే చెప్పిస్తాడట, అది అన్నాడు. దానికి యాంటీడోట్ మన భారతదేశంలో ఉంది. ఏంటి భారతదేశంలో ఉంది యాంటీడోట్? 10 మంది మనం ఎప్పుడైనా కలుసుకున్నా, ఏమి చేసినా హాయిగా మనస్ఫూర్తిగా అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరూ సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమయా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సచ్చితాని జేషోయం హరితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా సర్వే సుఖమాయా అపుత్రాః పుత్రః సంతు పుత్రః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.